Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహంకర్త హరిహికర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
ఆ ఉగాదికి అలా ఎందుకయింది? శ్రీ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున ఉగాది వేడుకల్ని నేను హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నిర్వహించాల్సి ఉంది. సాంప్రదాయాల పట్ల చెన్నారెడ్డికి గల గౌరవం, కార్యక్రమ నిర్వహణలో ఏదైనా తేడా వస్తే ఆయనకు కలిగే ఆగ్రహం సామాన్యమైనవి కావు. అన్నీ తెలుసు కూడా ఉగాది ముందు రోజు నేను హైదరాబాద్ బయలుదేరబోయి ఆగిపోయాను. తిరుపతిలో నా క్యాంప్ ఆఫీసులో కూర్చుని విమానం వచ్చిందా, టైం అయిందా అని క్యాంప్ క్లర్క్ను అడుగుతూనే ఉన్నాను. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు, విమానం ఎక్కాలనిపించలేదు, ఎక్కలేదు. దాని పర్యవసానం? తెలుగువారి జీవితాల్లో ఉగాది అత్యంత విశిష్టమైన పండగ. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు, తెలుగుదనం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా స్మరణకు వచ్చాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టీటీడీ శ్రీకారం చుట్టడం జరిగింది. వేద పఠనాలు, పంచాంగ శ్రవణాలు, పండితులకు సత్కారాలు, కవి సమ్మేళనం వగైరాలు ఈ కార్యక్రమంలో భాగం. ప్రముఖ పండితులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి పంచాంగ పఠనం చేయడానికి ముందుకొచ్చారు. అలా 1979లో విజయవంతంగా జరగడంతో తిరిగి 1980లో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆశించారు. అప్పట్లో టీటీడీకి పూర్తిస్థాయి బోర్డు లేదు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేషన్ ఒక పర్సన్ ఇన్ఛార్జ్, దేవాదాయ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి రెండో పర్సన్ ఇన్ఛార్జ్, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మూడో పర్సన్ ఇన్ఛార్జ్ని. అందుకనే టీటీడీ మేనేజ్మెంట్ బాధ్యత అంతా ఈ ముగ్గురితో కూడిన కమిటీదే. ఉగాది ఉత్సవాన్ని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేనే స్వయంగా వేద పండితుల్ని, కవుల్ని, గాయకుల్ని ఎంపిక చేసి పక్కా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈసారి ఘనంగా చేస్తున్నాం గనక మంత్రుల్ని, న్యాయమూర్తుల్ని, ఇంకా అనేక ఇతర రంగాల్లోని ప్రముఖుల్ని ఆహ్వానించాం. ఈసారి ఉగాది వేడుకలు వైభవోపేతంగా జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరుకున్నారు కనుక, తేడా వస్తే ఆయన ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక ప్రతి చిన్న అంశాన్ని 1-4 సార్లు పరిశీలించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంత జరిగాక కూడా ఒకరోజు ముందుగా వెళ్తే కానీ ఏర్పాట్లను పర్యవేక్షించలేను కాబట్టి ఉగాదికి ముందు రోజునే హైదరాబాద్కు బయలుదేరాలనుకున్నాను. తిరుపతి నుంచి రోజు 11 గంటలకి హైదరాబాద్కు విమాన సర్వీస్ ఉంది. అందులో వెళితే ఆ మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకుని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయో లేదో చూసుకోవచ్చు. ఆ ప్రకారం విమానం టిక్కెట్ బుక్ అయింది, సామాను సర్దేశాను, భోజనం కూడా అయింది. విమానం రేణిగుంట విమానాశ్రయంలో దిగేటప్పుడు తెలుసుకుని నాకు చెప్పవలసిందిగా క్యాంప్ క్లర్క్కి చెప్పి నేను తిరుపతిలో నా నివాసం దగ్గర క్యాంప్ ఆఫీసులో ఫైళ్లు చూసుకుంటున్నాను. 10 గంటలు దాటింది. క్యాంప్ క్లర్క్ వచ్చి విమానం దిగే టైం అయిందని చెప్పాడు. అతను వంక చూశాను. విమానం దిగాక చెప్పు చూద్దాం అన్నాను. మామూలుగా అయితే అధికార పర్యటన ఏదన్నా 10 నిమిషాల ముందే విమానాశ్రయాన్ని చేరుకునే అలవాటును నేను, ఎందుకో అప్పుడు అంత చురుగ్గా వ్యవహరించలేకపోయాను. మరి కాసేపటికి క్యాంప్ క్లర్క్ మళ్ళీ వచ్చాడు విమానం దిగింది అంటూ. ఏదో తెలియని స్తబ్దత నన్ను వెంటాడింది. నేను ఏమీ మాట్లాడలేదు. క్యాంప్ క్లర్క్ నన్ను వదలలేదు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ అడుగుతున్నారు మీరు బయలుదేరారా లేదా అని. సరే అన్నాను సాలోచనగా తల పంకిస్తూ. మళ్ళీ ఫైళ్ళు చూస్తున్నాను. అంతలో నా భార్య గోపిక వచ్చింది. అప్పటికి నేను బయలుదేరి వెళ్ళిపోయాను అనుకుంటుందిట. నన్ను ఇంకా అక్కడే చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, 11 అయింది, ఫ్లైట్కి టైం అయిపోతుంది. నేను కొంచెం నిర్లిప్తంగా అదే చూస్తున్నాను, టైం అయింది కదా, బయలుదేరాలి అన్నాను. అన్నానే కానీ ఆమె అటు తిరగగానే మళ్ళీ అలాగే కూర్చుండిపోయాను. ఫైళ్ళు చూస్తున్నాను. ఫ్లైట్కి టైం అయిందని తెలుసు. లేవాలని, వెళ్ళాలని ఓ పక్క క్షణం గుర్తుకొస్తుంది. మరోపక్క అంతర్లీనంగా నాకు అర్థం కాని ఏదో స్తబ్దత నాలో పెరిగిపోతుంది. మరికొద్దిసేపటికి క్యాంప్ క్లర్క్ మళ్ళీ వచ్చాడు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ మళ్ళీ ఫోన్ చేశారు, విమానం బయలుదేరే టైం అయిందట, మీరు ఇప్పటికే బయలుదేరిపోయి ఉంటే విమానాన్ని కొద్దిసేపు నిలుపుతానంటున్నాడు. నేను సరే అలాగే అని మళ్ళీ ఫైళ్ళలో మునిగిపోయాను. అతనికి స్పష్టంగా ఎలాంటి జవాబు చెప్పడానికి నాకు మనస్కరించలేదు. అంటే ఏం చెప్పాలో నాకే తెలియని స్థితి. బాధ్యత బయలుదేరాలంటుంది, కానీ మనసుకి బయలుదేరే ఉత్సుకత కలగటం లేదు. మరికొద్దిసేపటికి క్యాంప్ క్లర్క్ వచ్చి సంకోచిస్తూ చెప్పాడు విమానం బయలుదేరిపోయింది అని. అప్పటికి ఒక్కసారిగా నాకు మనోవికాసం కలిగింది. నేను వెళ్ళకపోతే రాగల తీవ్ర పర్యవసానం ఎలాంటిదో ఊహల్లోకి ప్రవేశించింది. అంతే, వెంటనే హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి గారికి టెలిఫోన్ చేసి నా తరఫున మీరే రేపటి ఉగాది కార్యక్రమం నడిపించాలి సార్ అంటూ అభ్యర్థించాను. ఆయన ఆశ్చర్యపోయాడు. మర్యాదపూర్వకంగా మాట్లాడినా ఆయన మాటలోని అయిష్టత చిరాకు నేను గమనించకపోలేదు. ప్రసాద్ ఎందుకు రాలేదు అని ముఖ్యమంత్రి అడిగితే ఏదో మూడు బాగాలేక రాలేదు అని ఎలా చెప్తాను అంటూ చంద్రమౌళి రెడ్డి గారు తన ఇబ్బందిని వ్యక్తం చేశారు. పోనీ కారులో బయలుదేరి వచ్చే ఉదయానికల్లా వచ్చేయచ్చు అంటూ ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. అయినా ఎందుకో నాలో హైదరాబాద్ వెళ్ళాలి అని అనిపించకుండా అడ్డుపడుతున్న ఒక అవ్యక్తమైన మానసిక స్థితి. ఏదో మీరే మేనేజ్ చేసేయండి, మనసు బాగలేదు, నన్ను వదిలేయండి. అలా అక్కడికి చంద్రమౌళి రెడ్డి గారికి చెప్పాక కూడా ఎందుకో అన్యమనస్కంగా ఉండిపోయాను. ఛా, ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు పోలేకపోతున్నాను అనుకుంటున్నానే కానీ వెళ్ళాలన్న ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాను. అలా సమయం గడుస్తోంది. అకస్మాత్తుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో క్యాంప్ క్లర్క్ నా దగ్గరికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, ఎవరో టెలిఫోన్ చేశారు, ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్క పిట్టగోడని గుద్దేసి పల్టీలు కొడుతూ 2 మలుపుల మధ్య లోయలోకి పడిపోతుంటే చూశాట. చూస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ కంగారుగా చెప్పాడు సార్. నేను నిద్రపోయాను. మరుక్షణం నా బాధ్యత నన్ను వెంటాడింది. తిరుమలేశుణ్ణి తలుచుకుంటూ కార్యరంగంలోకి దిగిపోయాను. ఆఘమేఘాల మీద నేను చేయాల్సిన పనులు మొదలెట్టాను. ఆ రోజు ఆదివారం, అధికారులంతా సెలవులో ఉన్నారు. ముందుగా బస్సు పడిపోయిన చోటుకు పరిగెత్తబోయాను. మళ్ళీ ఆగిపోయాను. స్వయంగా సంబంధిత శాఖల అధికారులందరికీ ఫోన్లు చేశాను. ట్రాన్స్పోర్ట్, ఇంజనీరింగ్, మెకానికల్ శాఖ, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్, అంబులెన్స్, సెక్యూరిటీ, పోలీస్, ఫైర్ సర్వీస్, ఇలా గుర్తుకొచ్చిన శాఖలన్నింటికీ ఫోన్లు చేసి క్షణాల్లో అందరినీ ప్రమాదం జరిగిన చోటుకి బయలుదేరదీశాక అప్పుడు నేను ఆ ప్రమాద స్థలానికి పరిగెత్తాను. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు గనక అర్జెంట్ మెసేజెస్ పంపడానికి వీలుగా నాతో పాటు 2 కార్లు తీసుకువెళ్తూ వైర్లెస్ సెట్స్ తీసుకురమ్మని పోలీసులకు ప్రమాయించాను. ఉరుకులు పరుగుల మీద ఘాట్ రోడ్డుకు చేరుకుని నేను చూసిన ప్రమాద దృశ్యం నా హృదయాన్ని కలిచివేసింది. అలాంటి ఘోర ప్రమాదాన్ని అంతకుముందు ఎన్నడూ నేను చూసి ఎరగను. 40కి పైగా మలుపులుండే పాత ఘాట్ రోడ్లో కొన్ని మలుపులు ఎంత నిటారుగా ఉంటాయంటే కొన్ని చోట్ల పై మలుపు కొసకి కింద మలుపు కొసకి ఎత్తులో 40-50 అడుగుల వ్యత్యాసం ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన మలుపులో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. బస్సు ఒక మలుపులో పిట్టగోడను గుద్దేసి కింద బోల్తా పడిన చోట మధ్యలో 1-2 మలుపుల్ని కొంచెం లోపలగా ఉండేవాటిని సైతం దాటేసి బండరాయి దొర్లిపడినట్టుగా ఒక నిటారైన కొండ వాలు మీద పడి చెట్ల కొమ్మలు అడ్డం రావడంతో ఇక దొర్లిపోలేక తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తాకిడికి బస్సు బాగా నుజ్జు నుజ్జైపోయింది. కిటికీలు, ద్వారం కూడా ఆ ఒత్తిడికి సొట్టలు పడిపోయాయి, అప్పచ్చిలే అణగారిపోయాయి. అప్పటికీ 3-4 యాత్రికులు ఆ పగిలిపోయి ముడుచుకుపోయిన కిటికీల్లోంచి బయటికి రావాలని అవస్థపడుతున్నారు. ఆ బస్సు దగ్గరకు చేరాలంటే పై మలుపు నుంచి 30 అడుగులు లోతుకు దిగాలి, లేదా కింద అందుబాటులో ఉన్న ఘాట్ రోడ్డు నుంచి 40-50 అడుగులు ఎగువకు వెళ్ళాలి. అక్కడ బండరాళ్ళు, తుప్పలు, చెట్ల మధ్యలోంచి వెళ్ళటం మినహా మరో మార్గం లేదు. బస్సులో చిక్కుకుపోయిన యాత్రికులు రక్షించండి, రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరికొందరు గోవిందా, గోవిందా, వెంకటరమణ కాపాడు తండ్రి అనుకుంటూ ఎలుగెత్తి దీనంగా స్వామిని ప్రార్థిస్తున్నారు. అతి కష్టం మీద బస్సులోంచి బయటకు పాకుతూ రాగలిగిన యాత్రికులకి వెనకాల బస్సులో వచ్చిన యాత్రికులు ఒక గొలుసులాగా ఏర్పడి చేయూతను అందిస్తున్నారు. కొద్ది క్షణాల్లో అంబులెన్స్, టీటీడీ ఇంజనీర్లు అక్కడికి చేరుకున్నారు. బస్సు పడిన పరిస్థితిని చూస్తేనే ఇంజనీర్లకు చెమటలు పట్టేశాయి. బస్సు తలకందులుగా ఒక కొండ వాలులో పడి ఉంది. పల్టీలు కొడుతూ పడటం వల్ల సొట్టలు పడిపోయి కింద కొండ రాతికి అంటుకుపోయినట్లుంది. పైనుంచి చూస్తే బస్సు చక్రాలు ముందుగా కనిపిస్తున్నాయి. నాకు సహనం క్షీణిస్తోంది. మీనమేషాలు లెక్క పెట్టకుండా ముందు యాత్రికులను కాపాడే ప్రయత్నం చేయండి అయ్యా అంటున్నాను. ఇంజనీర్లు పని మొదలెట్టారు. ముందుగా అందుబాటులో ఉన్న వైపు నుంచి బస్సు బాడీకి 3 పెద్ద రంధ్రాలు చేశారు. అంతా 20-25 నిమిషాల వ్యవధిలో చాలామందిని బయటకు తీసుకురాగలిగారు. కానీ ఇంకా కొంతమందికి చేతులు రెండో వైపు వాళ్ళలో ఉన్న కిటికీలో ఇరుక్కుపోయి ఉన్నాయి. బాడీని అటు ఇటు కట్ చేయటం సాధ్యమయ్యే పని కాదు. ఏం చేయాలి? ఆ ఇరుక్కుపోయిన ప్రయాణికుల ముఖాల్లో ఆందోళన. బస్సు లోయలోకి పడిపోక ముందే మమ్మల్ని కాపాడరు అంటున్నట్టున్న వాళ్ళ ముఖాల్లో తొంగి చూస్తున్న దైన్యం, బేలతనం వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళని అక్కడున్న పరిస్థితిలో బయటకు తీయలేని స్థితి. అప్పటికే కొందరు భక్తులు అక్కడ తగిలిన గాయాలకు ప్రాణాలు కోల్పోయారు. షాక్ తిని చెలించిపోయిన వాళ్ళకి ఆ బాధ తెలియకుండా ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. ఈ పరిస్థితిలో ప్రాణాలతో ఉన్న వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలనేది నా ఆరాటం. వాళ్ళంతా తిరుమలేసిన ఉనికి మీద నమ్మకంతో ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు. ఆ నమ్మకంలోని శక్తి వాళ్ళని కాపాడాలని క్షణక్షణం కోరుకుంటున్నాను. కానీ మిగిలి ఉన్న వాళ్ళనైనా కాపాడగలమా లేదా అన్న ఆందోళన వెంటాడుతూనే ఉంది. కొద్ది నిమిషాలు తర్జన భర్జన తర్వాత ఇంజనీర్లు తేల్చి చెప్పారు, బస్సుని పైకి లేపి ఎత్తి ఉంచితే తప్ప రెండో వైపు కిటికీలు కట్ చేయడం సాధ్యపడదు. నా శక్తికి యుక్తికి అదొక పరీక్ష. నా సర్వాధికారాన్ని ఉపయోగించి చిన్న సైజు క్రేన్లు, డెరిక్స్ తెప్పించాను. ఇంజనీర్లందరినీ ఉత్సాహపరిచాను. అందరికీ పట్టుదల పెరిగింది. ఒక అరగంట వ్యవధిలో బస్సు 4 వైపులా కొక్కేలు తగిలించి డెరిక్స్ సహాయంతో బస్సును పైకి లేపారు. ఇనుబడించిన ఉత్సాహంతో మెకానిక్స్ బస్సు కింద నుంచి దూరి గ్యాస్ కటింగ్ యంత్రాల సహాయంతో బస్సు బాడీ అంచుల వెంట కట్ చేయడం ప్రారంభించారు. ఒక గంటలో ఆ కిటికీల్లో ఇరుక్కున్న వాళ్ళని కూడా సునాయాసంగా యువతలకు తెచ్చేశారు. అప్పటికి సాయంత్రం 4 బస్సులోంచి బయటకు తీసుకొచ్చిన ప్రతి ప్రయాణికుణ్ణి శరవేగంతో తిరుపతిలోని రూయా హాస్పిటల్కి తరలించడం, చికిత్స ప్రారంభించడం జరిగిపోయింది. చాలామందికి ఫ్రాక్చర్స్ వంటి తీవ్ర గాయాలు తగిలాయి. అయినా ముందుగా నేను ప్రమాద స్థలానికి వెళ్లకముందే టెలిఫోన్ చేసి హెచ్చరించడం వల్ల హాస్పిటల్కు చేరిన యాత్రికులకు చికిత్స కోసం డాక్టర్ల బృందాలు సిద్ధంగా ఉన్నాయి. చికిత్సలో లోపం లేకుండా టీటీడీ ఖర్చుతో అందరికీ పూర్తి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉండగా నేను మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని సమావేశపరిచి ఎవరు ఏమేం చేయాలో వివరించాను. చనిపోయిన వారి, గాయపడిన వారి బంధువులకు కబురు పంపించాలి. వీళ్ళని చూడటం కోసం వచ్చే బంధుమిత్రులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలి. బస్సులోంచి తీసిన లగేజీని పూచికపళ్లతో సహా ఆయా యాత్రికులకు, బంధువులకు అప్పగించాలి. మృతదేహాలను ఆయా ఊళ్ళకి వాళ్ళ వాళ్ళ అడ్రస్కు పంపడానికి అంబులెన్సులు ఏర్పాటు చేయాలి. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి వారి వారి ఇచ్చానుసారం వాళ్ళ ఊళ్ళకి చేరటానికి రవాణా సదుపాయం కల్పించాలి. మరీ పేద యాత్రికులుంటే వారికి మరింత శ్రద్ధతో రవాణా సదుపాయాలు చేయాలి. కూలిపోయిన పెట్టెగోడని వెంటనే పునర్నిర్మింపజేయాలి. ఇలా ఎన్ని పనులు ఎంతమందికి చెప్పాను నాకు గుర్తులేదు. కానీ స్వామివారి ఉత్సవాల సందర్భంలో మినహా ఇతర సందర్భాల్లో అంతలా ఇంచుమించు అన్ని శాఖల అధికారులని ఉత్తేజపరిచి, పరిగెత్తించి, ఉరుకులు పరుగుల మీద పనిచేయించిన సంఘటన నా టీటీడీ సర్వీసులో ఇది ఒక్కటే. ఇంత చేస్తున్నా ఏ మూల ఏ ప్రక్క ప్రమాదంలో ఇరుక్కున్న ఏ యాత్రికుడికి కష్టం కలిగినా ఇంత ప్రయాస వృధా అవుతుందన్న ఆదుర్దాతో స్వయంగా ప్రతి యాత్రికుణ్ణి హాస్పిటల్లో, గెస్ట్ హౌస్లో మళ్లీ మళ్లీ పలకరించి వాళ్ళందరి మొహాల్లో సంతృప్తిని తిలకించాక అప్పుడు ఆ అర్ధరాత్రి ఎప్పటికో నా నివాసానికి చేరుకున్నాను. మర్నాడు నిద్రలేచేసరికి పత్రికల్లో కొండలోయలోకి బస్సు పడిపోయిన దుర్ఘటన గురించి, ఆఘ మేఘాల మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సారథ్యంలో టీటీడీ యంత్రాంగం మొత్తం తరలివచ్చి యాత్రికుల్ని కాపాడిన తీరు గురించి అభినందన భావాలతో వెలువడిన వార్తలతో అనేక మంది శ్రేయాభిలాషుల ప్రశంసాపూర్వక టెలిఫోన్ కాల్స్తో ఆ ఉగాది ఉషోదయం నాకు కొండంత సంతృప్తిని మిగిల్చింది. అలా ఆ ముందు రోజు నేను హైదరాబాద్ వెళ్లకుండా నిలిచిపోవడం వల్ల ఒక పరమార్థం నెరవేరినట్లయింది. కానీ ఏ శక్తి నన్ను అలా వెళ్ళనీయకుండా అడ్డుపడింది అన్నదే అర్థం కాకుండా మిగిలిపోయింది.
www.dasubhashitam.com ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.